ஸ்ரீகுரும் பரமாத்மானம் ப்ரஹ்ம விஷ்ணு சிவாத்மகம் பரப்ரஹ்மஸ்வரூபம் தம் நமாமி ஹ்ருதயேஸ்வரம். அனந்த சக்தி சம்பன்ன மமலம் காலவே வந்தே காளே பிரசாதம் மத்காமிதார்த்தப்ரதம் குரும். யா குந்தேந்து துஷாரஹாரதவளா யா சுப்ரவஸ்த்ரான்விதா யா வீணா வரதண்ட மண்டிதகரா யா ஸ்வேத பத்மாசனா யா ப்ரஹ்மாச்சுத சங்கர ப்ரபுதிபிஹி தேவை சதா பூஜிதா ஸா மாம் பாது சரஸ்வதி பகவதி புத்திர்பலம் யசோதைரியம் நிர்பயத்வமரோகதா அஜாட்யம் வாக்பட்டுத்வம் ச ஹனுமத் ஸ்மரணாத்மவேத். ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ, ஸ்ரீ மாத்ரே நமஹ, சபாயை நம. நவராத்రి ఉత్సవాలు మనం మొదలు పెట్టుకొని 8వ రోజులోకి ప్రవేశించాం. రేపటితో 9 రోజులు నవరాత్రులు. నవరాత్రి ఉత్సవాలు అంటున్నాం, దసరా అని కూడా అంటున్నాం. దసరా అనేది దశహర అనే ప్రకృతి వికృతులు చదువుకున్నాం చిన్నప్పుడు మనం. అట్లా దశహర 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 దసరా అయింది. దశహర అంటే పదిని హరించేటువంటిది. ఏమిటా పది అంటే? మనలో ఉండేటువంటి మనస వాచ కర్మణ మనం చేసేటువంటి మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, శరీరం ద్వారా మనం చేసేటువంటి ఎన్నో కార్యాలు, దుష్ట కార్యాలు మన ద్వారా జరిగినటువంటివి, మన అవి మన అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మనం మనసావాచకర్మణ ఆమెను ఆశ్రయించినప్పుడు మనం మనసావాచకర్మణ వీటి ద్వారా చేసినటువంటి ఈ దోషాలని ఆవిడ హరిస్తుంది ఈ 10 రోజుల్లో అన్నట్టుగా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. నవరాత్రి అని ఎందుకన్నాం? ఎన్ని నవరాత్రులు చేసుకున్నాం అంటే మన ఒక్కొక్కళ్ళకి ఎన్ని ఏళ్ళు అయితే ఉన్నాయో ఇప్పటికీ ఇంచుమించుగా చిన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు తీసేసిన అన్ని నవరాత్రులు చేసుకున్నాం. ఎన్ని నవరాత్రులు చేసుకున్నప్పటికీ మన నవరాత్రి ఉత్సవాలు నడిచిపోతున్నాయి తప్ప మనం సాధించవలసింది ఏమిటి అంటే, ఈ నవరాత్రుల్లో కనీసం ఒక 9 రోజుల్లో అయినా, 9 వారాల్లో అయినా, 9 నెలల్లో అయినా, 9 సంవత్సరాల్లో అయినా కనీసం మనలో ఉండేటువంటి మనకి మహాత్ములు మాటి మాటికి చెప్తున్నారు. చిన్న చిన్న విషయాలు చిన్న మనం లైట్గా వెళ్ళిపోతున్నాం, కానీ మనలో ఉండేటువంటి షడ్గుణాలు ఉన్నాయి చూసారా, హరిషడ్ వర్గములు, కామక్రోధ లోపమోహ మతమాత్సర్యములు త్రిగుణములు, ఈ 9 కూడా మనం వాటిని తీసివేసే ప్రయత్నం చెయ్యాలి. 9 రోజులు ఎన్ని 9 చేసుకున్నామో చేసినప్పుడు ఈ నవరాత్రి ఉత్సవానికి ఒక అర్థవంతంగా ఉంటుంది మనం చేసుకుంటున్నందుకు. నవరాత్రుల ఉత్సవాలు వచ్చాయి, మరి ఎట్లా చేయాలి వీటిని, అనేక రకాలు వచ్చాయంటే 10 రోజులు ఏం బట్టలు కట్టుకోవాలి, ఏ వెరైటీలు కట్టుకోవాలి, లేదు పోనీ అది లౌకికం సహజం అనుకోండి, పోనీ లేదు దైవికంగానే చూసినా మనం ఏ పుష్పాలతో అమ్మవారికి పూజ చేయాలి, ఏ అలంకారం చేయాలి, అది మంచి విషయమే ఆలోచించడం. కానీ ఎన్ని పుష్పాలతో మనం పూజ చేసినప్పటికీ మనం అర్పించవలసినటువంటి పుష్పం ఏమిటయ్యా అంటే, మనకు చెప్తున్నారు మహాత్ములు మనోపుష్పం. అయితే ఈ మనోపుష్పం కంటే మనకి మహాత్ములు చెప్పింది ఇంకా మనలో ఉండేటువంటి పుష్పాలు ఏమిటయ్యా అంటే మనం అర్పించవలసింది అహింసా ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహం, విగ్రహ సర్వభూతదయ పుష్పం, క్షమా పుష్పం విశేషత. ఇంకా సరే శాంతి పుష్పం, సత్య సత్యం పుష్పం, దయ, ఇవన్నీ అనే రకరకాల పుష్పాలను మనం సమర్పించగలిగినట్టయితే, నేను నమ్మడి గారే సభలో ఎవరినో లేపి కాశీలో నువ్వు ఏ వదిలొచ్చావని అడుగుతున్నారు కదా, అట్లాగే మనం సమర్పించవలసిన, కాశీ దాకా వెళ్ళక్కర్లా, ఇక్కడ మనం సమర్పించవలసినటువంటి పుష్పం అహింస ప్రథమం పుష్పం. అహింస అంటే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం. హాని తలపెట్టకుండా ఉండటం అంటే ఎట్లా? కొట్టడమో తిట్టడమో కాదు, మన వాక్కు ద్వారా జరుగుతుంది అహింస. మనం మాట ద్వారా అవతల వాళ్ళని మనం బాధ పెడుతున్నాం, అది అహింసే. హింస మనం మా వాక్కు ద్వారా అవతల వాళ్ళని హింసిస్తున్నాం కదా, కాబట్టి అది అది జరగకుండా చూసుకోవాలి. మన ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల ద్వారా కూడా మనం సరే మనస్సు ద్వారా మనం వాళ్ళని గురించి ఆలోచించి చెడు జరగాలి అని ఆలోచించేటువంటిది దానికి అంతు లేదు. అది ఎవడు కనిపడ్డాడు, మనము నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు అంటుండేవారు బాబుజీ. మానవ మాత్రం ఎవడు కనిపడ్డాడు మన మనసులో ఎటువంటి దుష్ట ఆలోచనలు చేస్తున్నాము. కాబట్టి అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ, అది మనకే సంబంధించింది. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ ముఖ్యంగా బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు నాదులు పట్టి ఇంద్రియలు పట్టి చెప్పుకుంటున్నాం మనం. ఈ ఇంద్రియ నిగ్రహం లేనిదే మనకి మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనం స్వయం. అంతకంటే నాకు ముఖ్యం అనిపించింది రెండోదిగా చెప్పాడు కానీ సర్వభూతదయా పుష్పం. మనకి ఇంచుమించుగా ప్రతిరోజు ఎవరో ఒకరి ద్వారా బాబుజీ పలికిస్తున్నారు. ఏది? అద్వేష్ట సర్వభూతానం అని భగవద్గీతలో చెప్పిన చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని రకరకాలుగా మనకి మన భక్తుల ద్వారా మనకి అందిస్తూనే ఉన్నారు. అది చాలా ముఖ్యం. సర్వభూతదయా పుష్పం, అన్ని భూతముల యందు అన్ని జీవుల యందు మనము దయ కలిగి ఉండటం. ఎప్పుడైతే దయ కలిగి ఉంటామో వాటికి మనం హాని చెయ్యము, మనసులో కూడా హాని తలపెట్టం. కాబట్టి అది అటువంటి వాడు నాకు ప్రియమైన వాడు. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమే సంతుష్ట. అది ఉంది కదా, వీళ్ళ ఈ గుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఇష్టమైన వాళ్ళు అని భగవంతుడు చెప్పాడు. నాకు బాబుజీ అంటే చాలా ఇష్టమండి, నాకు మావదాజీ అంటే ఎనలేని ప్రేమ అండి కాదు. మన యందు వారికి ఎంత ఉంది, మనమంటే భగవంతుడికి ఇష్టమా కాదా? మనకు ఉండి లేదంటల్లా, మనకి ఇష్టం ఉంటే సరిపోదు. భగవంతుడి దృష్టిలో మనం ఉన్నాం లేదా? మన మనం మనకి ఇదివరకు మనకి మన నేల ప్రసాద్ అనుకుంటాం, నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది అది, నేను గుర్తు చేసుకుంటా కూడా ఎటువంటి సమయంలో. మనకు ఒక కథ చెప్పాడు, భగవంతుడి దగ్గర నుంచి ఓ లిస్ట్ వచ్చిందిట ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని. అందరూ అప్ప నా పేరు వస్తుందేమో నా పేరు వస్తుందేమో అని చూస్తుంటే అందరి పేర్లు ఉన్నాయి. నిజమైనటువంటి చాలా ఇక అసలు తనుమన ధనాలు అర్పించినంత భక్తి కలిగినటువంటి భక్తులు, అయ్యో నా పేరు లేదే అంటే ఫస్ట్ మనకి రిజల్ట్స్ వచ్చాయంటే పేపర్లో మనం ఏం చూసుకుంటాం, చూసుకుంటాం ఫస్ట్ నుంచి చూసుకుంటూ ఉంటాం. నాపాటి వాళ్ళు నేను ఎట్లాగో చివరిలోనే ఉంటాను, కొంచెం ఫస్ట్ ర్యాంక్లో ఉంటాను. అసలు అయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు కూడా భయపడుతూ ఫస్ట్ ర్యాంక్లో చూసుకోవడం ముందు ఎక్కడో చివరి చూసుకుంటాడు, అసలు ఉంటే ఉంటే చాలు పాస్ అయితే చాలని. కానీ ఇంత చేస్తే వాడి పేరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది, వాడి నెంబర్ అట్లా చూసుకుంటున్నట్ట, వాడి పేరు లేనే లేదుట. సెకండ్ లిస్ట్ వచ్చింది, అసలు వాడి పేరే లేదుట భగవంతుడికి ఇష్టమైన వాళ్ళంట, ఎక్కడో ఉందేమో వాడికి పట్టించుకోలే పాపం లేదను నిరుత్సాహపడుతుంటే సెకండ్ లిస్ట్ వచ్చింది. అదేమిటయ్యా అంటే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు. కొన్ని కొన్ని నిన్న ఎవరో అన్నారు రాఘవేంద్ర అనుకుంటా, మనం ఏదో చెప్తాం అనుకుని వస్తాం ఏదో చెప్తామని, ఇప్పుడు ఇట్లాగే ఉంది, ఏదో గుర్తొచ్చింది. ఒకటండి ఏది పలికిస్తారో అక్కడ, మనం ఏదో మన ఇవాళ మాట్లాడిస్తాను ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాం, కానీ మనం ప్రిపేర్ అయింది మనం చెప్పలేం, ఇంకేదో చెప్తాం. భగవంతుడికి ఇష్టమైన వాళ్ళని ఇంకో లిస్ట్ వచ్చింది మర్నాడు. అప్పుడు వీడు అసలు నిరుత్సాహపడిపోయి పాప ఇంట్లో నీరస పడిపోయాడు. అందులో వీడి పేరు ఫస్ట్లో ఉంది అట్లా. అది మెయిన్, భగవంతుడికి ఇష్టం ఎవరైతే ఇష్టమవుతారో వాళ్ళ లిస్టులో మన పేరు ఉండాలి. కానీ మనకి ఇష్టం సరే, మనకి కూడా ఇష్టం ఉండాలి, కనీసం అసలు భగవంతుడికి ఇష్టం లేని వాళ్ళ లిస్టులో లేక కాకుండా ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళని భగవంతుడు మెచ్చుతాడు. కాబట్టి ఆ లిస్టులో ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఇవి ఈ పుష్పాలను మనం సమర్పించాలి అన్నాం. అయితే మొట్టమొదట మనం చెప్పుకున్నామే అమ్మవారు ఇంతకీ, అసలు ఈ దసరా పండుగలు ఈ నవరాత్రి ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాము, అంటే ఎప్పుడో అమ్మవారు పండాసురుని సంహరించింది. తొమ్మిది రోజులు యుద్ధం చేసి చివరికి పదవ రోజు విజయం సాధించింది కాబట్టి విజయదశమి అన్నారని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఎప్పుడో సంహరించబడినటువంటి చచ్చినటువంటి మన అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలండి భండాసురుడి గురించి. ఇప్పుడు ఎందుకండి ఇంత ఉత్సవాలు మనం చేసుకుంటాం, ఇన్ని ఏళ్ళు ఎన్ని ఎప్పుడనగా జరిగిందండి అంటే వాడు చావలేదండి. అది మనకి ఒక కథగా చెప్పడం కోసం చెప్పారు తప్ప అదొక కథ తప్ప అది జరిగింది నిజమే. అదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే భండాసురుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అందరిలోనూ ఉన్నాడు. అంటే అందరిలోనూ అంటే అట్లా కాదండి, మహాత్ములు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, మన అందరినీ ఒక తాటికి కట్టకూడదు. ఎవరైతే వాళ్ళల్లో ఉండేటువంటి ఈ రాక్షస గుణాలను చెప్పుకున్నామే ఇప్పుడు వీటిని వదలలేదో వాళ్ళందరూ భండాసురులే. భండ అంటే భస్మం అనే ఒక అర్థం ఉంది, నేను చదివా అక్కడ. కాబట్టి భస్మం అంటే భస్మప్రాయమైనటువంటి ఈ శరీరం ఒకప్పుడు భస్మం అయిపోయేది మనకు తెలుసు. మనం చూస్తున్నాం మన ఇళ్లలో మన పెద్దలు, మన తాత ముత్తాతలు, నా వాటి వాళ్ళకి మన తల్లిదండ్రులు, ఇంకా ముందు వాళ్ళు అందరూ కూడా దేహం సారించి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారో చూస్తున్నాం. రేపొద్దున మనం కూడా అదే అవుతామని తెలుసు. మనకి తెలిసినప్పటికీ అమ్మవారు చెప్పినట్టు మహామాయ అన్నట్టుగా మా మాయలో పడిపోతున్నాము. నేను అప్పుడే పోలేములే, బహుశా ఈ దసరా ఉత్సవాలు అయిన తర్వాత ఏదో చాలా. కానీ ఎప్పటికప్పుడు భయమేనండి, గట్టిగా ఓ జ్వరం వస్తే ఇది ఎందుకు వచ్చిందేమో, ఇది సూచనేమో అని మళ్ళీ భయపడతామండి. ఎందుకంటే మనకు అనుక్షణం గుర్తు చేస్తున్నారు, ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో అని చెప్పలేవు. అసలు ఏ సూచన లేకుండా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు కూడా జరుగుతోంది. కానీ మనకి ఏదైనా రాగానే మనం వెంటనే అది గుర్తు చేసుకుంటున్నామండి. అది సత్సంగ మహిమ. సత్సంగంలో వింటున్నాం కాబట్టి ఏమో ఎందుకు వచ్చిందో ఇది. మళ్ళీ వచ్చే దసరాకి ఎట్లా ఉంటామో, పోయినసారి అన్నా నేను మళ్ళీ వచ్చే దసరాలో మిగిలిన చెప్పుకుందామని. వచ్చే దసరా కాదు, రేపేమిటి అని ఇంటికి వెళ్ళాక వచ్చింది ఆలోచన. ఇంతలో జ్వరం రానే వచ్చింది. వచ్చేసరికి ఒకరోజు ఆబ్సెంట్, సరే రెండో రోజు కాస్త చివరికి, మూడో రోజు ఇవాళ కాస్త ముందు, ఎందుకైనా మంచిదని ఇవాళ కూడా ఇట్లాగే మళ్ళీ ఆబ్సెంట్ అనిపించుకోవటం ఎందుకు ఏమో అని. కాబట్టి రేపటి రోజు మందే ఆయన ఎవరు? ధర్మరాజా కర్ణుడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఏదో చెప్పాలని రేపటి రోజు అనగానే గుర్తొచ్చింది. కర్ణుడు స్నానం చేస్తూ ఓ రోజున ఆయన గొప్ప చాలా గొప్పవాడు కదా, మంచి పక్కన బంగారు గంగాళాలు, బంగారు చెంబులు, అన్ని బంగారు, చున్ని పిండి బంగారు అన్ని పెట్టుకుని స్నానం చేస్తుంటే ఒకడు వచ్చి నా అయ్యా ధర్మం చేయండి అని వచ్చాడట. వచ్చేసరికి అయ్యో ఇక్కడ వాడికి కాస్త ఏదన్నా పెట్టమని వచ్చాడు భిక్షగాడు. వస్తే ఆయన చూస్తే చుట్టుపక్కల ఏముంటాయి అక్కడ, ఏదో వెళ్ళి వెతుక్కుని స్నానం చేసాక ఇద్దాం అనుకుంటే నా బుద్ధి ఎట్లా ఉంటుందని పక్కన ఒక సొండి పిండితో ఏదో పెట్టి బంగారు పాత్ర ఉంటుంది ఇచ్చేసాడు ఎడం చేత్తో. పక్కన ఉన్నవాడు అన్నట్ట, అయ్యా మీరు ఎడం చేత్తో ధర్మం చేశారేంటి, అది పద్ధతి కాదు కదా, మన ధర్మం అంటూ చేస్తే కుడి చేత్తో చేయాలి కదా అన్నట్ట. ఒరే పిచ్చివాడా, ఎడం చేత్తో చేసేది కుడి చేత్తో చేద్దామని కుడి చేయి, ఇంకో పక్కన ఇంకేమో వెతుకున్నాం, నా బుద్ధి ఎట్లా మారుతుందో. పోనీలే ఉండిలే, ఇదెందుకు బంగారు పాత్ర ఎందుకు, ఇంట్లో ఏదో ఒక వెండి పాత్ర లేకపోతున్నానో, లేకపోతే అది కూడా ఎందుకు ఇంకో స్టీల్ పాత్ర లేకపోతున్నానో, అది కూడా వద్దులే ఇంకో ఎట్లా మారుతుందో, లేకపోతే రేపు ఇంకోటి వచ్చి బావా నాకు ఇది పనికొస్తుందిలేని ఒకడు, లేకపోతే ఏమో బుద్ధి ఎట్లా మారుతుందో. అంటే ఆ క్షణంలో మన బుద్ధి ఎట్లా మారుతుందో, ఏ క్షణం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అని ధర్మం చేసేట. అందుకే ఇందులోకి ఎందుకు వచ్చానో గుర్తులేదు. కాబట్టి మనం రేపటి రోజు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అప్పటి భండాసురుడు ఆవిడ వధించిందని చెప్పుకుంటున్నాం. మనలో ఉండేటువంటి అది అక్కడి నుంచి వెళ్ళాము, దేంట్లోకి వెళ్ళాము, మనలో ఉండేటువంటి ఈ భస్మం అయిపోయేటువంటి, అది రేపటి రోజు మంది కాదనే మాటకి, ఈ శరీరం కూడా భస్మం అయిపోయింది. భస్మప్రాయమైనటువంటి ఈ శరీరం నాది, ఈ ఈ చీర నాది, ఈ ఇల్లు నాది, ఈ ఇది నాది అనేటువంటి దేహాత్మ భావనే భండాసురుడు అని చెప్పారు. మనకి మహాత్ములు చెప్తున్నారండి ఇవన్నీ, మనం విని నేర్చుకుంటున్నాం. మనకి చిన్నప్పటి నుంచి సత్సంగంలో ఉండటం వల్ల ఓహో ఇదే, మనం ఇక్కడ కూర్చోబెట్టి చెప్పాలన్నా కూడా ఇది ఇంకా పెద్ద అడ్వాంటేజ్ అండి మాకు. ఒకప్పుడు భయపడే వాళ్ళం, ఇప్పుడు భయం ఉంది. ఎందుకంటే చాలా సభలో ఇటువంటి బ్రహ్మ సభ అంటున్నారు, బ్రహ్మసభలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఒక భయం ఉండాలి, ఉంది భయం. కానీ దీనివల్ల మాబోటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఏం చెప్పాలి, దేని గురించి చెప్పాలి, ఏమిటి అని ఒక విచారణ జరుగుతోంది కదా. విచారణ చేయిస్తున్నారు. ఓహో, నేను అనుకుంటా నా జీవితం స్వల్పమేమో తెలీదు. విచారణ మనం ఊరికే ఉంటే చేస్తామో చేయమో, వీళ్ళని వినేస్తాం, అయిపోగానే ఆడో రోజు నుంచి ఏడో రోజు నుంచో ప్రసాదం పెడతారు అక్కడ, అయిపోద్ది. రెండోసారి, ఒకటోసారి కూడా కాదు, ఒకటో కృష్ణ రెండో కృష్ణ రెండోసారి ప్రసాదం తీసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మూడోసారి భోజనం తయారైపోతున్నాం. చిన్నప్పుడు అదే పద్ధతి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతోంది, ఈ విచారణ వల్ల, విచారణ మొదటిసారి ఒకసారి చెప్పిస్తున్నారు, మళ్ళీ ఏం చెప్పాలి, ఏం చెప్పాలంటే ఇక్కడ ఏదో వచ్చి బట్టి కొట్టి వచ్చి చెప్పటం. బట్టి కొట్టి చెప్పటం అనేది ఆచరణము లేని వాచ వేదాంతము అంతట నిండెను మేలుకో బాబు. మేలుకో బాబు అంటే మా మధు చెప్పాడు ఒకసారి, బాబుజీని మనం లేపేది ఏంటంటే ఆయన నిద్రపోతారు అసలు, ఒరే బాబు మేలుకోరా నాయన అని మన్ని మనం లేపుకుంటున్నట. కాబట్టి ఏదో బట్టి కొట్టొచ్చి కొంత చూసుకోవాలి, ఏం చెప్పాలి మనం. దాని మీద ఏమవుతుంది, విచారణ జరుగుతోంది. ఆ విచారణ వల్ల మనకి కొంత అవగాహన, నిజమే ఈ దేహం నేను కాదు కదా, ఈ క్షణం నాది కాదు కదా, రేపు మనం ఉండం కదా అనేటువంటి భయమన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి అన్నారు చిన్నప్పుడు. అనే భయం ఉంది కదండి మనకి, భక్తి ఎట్లా ఉన్నా, భక్తి మనకి అందరికీ ఉందండి, దిగులు లేదు, ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు భయం కూడా ఉంది, భయపడి ఏడుస్తూ కూర్చోం మళ్ళా, భయపడి ఏం చేయమన్నారు, చేయాల్సింది చెయ్యి అనేటువంటి ఒక మనకి ఒక ఇది సందేశం వస్తుంది అక్కడి నుంచి. కాబట్టి ఈ భస్మప్రాయమైనటువంటి ఈ శరీరాన్ని మనం నేను కాదనుకుని, దీన్ని మనం ఈ శరీరం మనకి మానవ శరీరం వచ్చి దీన్ని సార్థంగా చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం దాని మీద మనం విచారణ చేయాలి. మనం చెప్పుకున్నాం చూసారా, చిదగ్నికుండ సంభూత దేవకార సముచిత అని చెప్పాం మనం. దేవతల యొక్క కార్యాన్ని ఆవిడ చక్కగా ఇచ్చేయటానికి, సమగ్రంగా దాన్ని చేయటానికి ఆవిడ దాంట్లోంచి అగ్నిగుండంలోంచి ఉద్భవింది. చిదగ్నికుండ సంభూత అన్నాం ఆ రోజు, నేను చెప్పాను లేదు, నా గుర్తుగా మిస్ అయినట్టున్నా. చిదగ్నికుండం ఎందుకన్నారండి, అగ్నికుండం వల్ల అక్కడ ఆ కార్యక్రమాన్ని ఆ రోజున చేయించింది ఎవరు, పరమశివుడు. దేవతలు ఎవరి వల్ల కాకపోతే ఆ భండాసురుణ్ణి సంహరించడానికి అందరూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని శరణు వేడుకుంటే సరే పదండని ఆయన ఆచార్య స్థానంలో ఉండి ఒక పెద్ద యాగం చేద్దాం మనం అందరం అని సంకల్పించి చేసినప్పుడు అక్కడ మనం అంతకుముందు చెప్పుకున్నాం ఆ రోజున ఏమని, ఈ భండాసురుడు వాడి తమ్ముళ్ళు వాళ్ళెవరో విషంగుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి మిగిలిన వాళ్ళ దేవతలందరినీ బ్రహ్మదేవుడితో సహా అందరినీ నీరసులు చేశారని చెప్పుకున్నాం. అందరూ నీరసించిపోయారు, మొత్తం అందరూ నీరసించిపోయినప్పుడు ఆయన పూనుకున్నాడు ఎవరు, పరమేశ్వరుడు సదాశివుడు పూనుకున్నాడు. పూనుకుని అప్పుడు మరి ఎప్పుడైతే మనం అగ్నిగుండంలో మన బ్రహ్మగారు మనకి ఇది చేయిస్తుంటారు కదా, త్యాగం చేయిస్తుంటారు, మేము లక్కీగా సప్తాహాల్లో కూడా చేసాను, పక్కన ఉంటాం ఎందుకని చూస్తాను, లేకపోతే అరణి చూ అరణి ఏంటి దాని పేరు, అగ్నిమథనం అరణి. అగ్ని అక్కడ యాగం చేయాలంటే మనం అగ్గి పుల్ల పెట్టి గీయటమో ఇట్లాంటివి ఏం చేయకూడదండి. అక్కడ సహజంగా పుట్టేటువంటి అగ్నితో దాన్ని రగులుస్తారు, ఏది అగ్నిగుండంలో యాగగుండంలో వచ్చేటువంటి అగ్ని. దాన్ని మన బ్రహ్మలు ఏం చేస్తున్నారు, కింద ఒక చెక్క ఉంటుంది, అది రోల్లాగా ఉంటుంది, పైన ఒక చెక్క ఉంటుంది, కవ్వంలాగా ఉంటుంది, వాటి పేరు నాకు తెలియవు. ఈ రో దీంట్లో దాన్ని కవ్వంలాగా చిలుపుతూ గట్టిగా మదనం, ఎంత మదనం చేస్తే, కానీ ఇది తమాషానండి, నిమిషంలో మించుమించు ఒక నిమిషం కూడా పట్టట్లే అనుకుంటుంది. మేము చూసినప్పుడు వాళ్ళకి అందులోంచి అగ్ని వచ్చారు ఉత్పన్నం అవటం, అక్కడ వాళ్ళు దాని ద్వారా దాన్ని ప్రజ్వలింపు చేయటం, దాన్ని పెంచుకోవడం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ మదనం జరుగుతోంది, అట్లా జరగాలి. అసలు అంతెందుకు దేవతలంతా వచ్చారు, అగ్నిదేవుడు ఉన్నాడు అక్కడ, ఆ ఏమయ్యా అగ్ని, ఆయన ఇట్లా ఉన్నాడు, అందరినీ పీల్చేశాడుగా భండాసురుడు. అయిపోయింది స్వామి, నా దగ్గర కూడా ఓపి లేదన్నాడు ఆయన, నీ మొహం నీకు ఫ్లూరైడ్ చెక్కించి నేనే కదరా, నీకుండదులే. అసలు అయినా ఈ ఇక్కడ పుట్టాల్సినటువంటి అగ్ని, ఇందులోంచి ఉద్భవించాల్సినటువంటి శక్తి, దానికి నీ అగ్ని పనికిరాదు. నేను తీసుకొస్తానని చెప్పి ఆయన ఆయన చేశాడని చెప్పా. అదేమిటి? ఆయన ఆయన యొక్క మూలాధార నుంచి ఆయన దీన్ని తీసుకొచ్చి ఆయన యొక్క ఈ ఇక్కడి నుంచి ఈ స్థానం నుంచి భూమధ్య స్థానం నుంచి ఆయన అక్కడ నేత్రం ఉంది కదా, అక్కడి నుంచి దాన్ని తీసి అందులో వేసి ఆ అగ్నిని ఆ రకంగా అట్లా ఉద్భవించిన అగ్ని కాబట్టి అది చిదగ్ని అన్నారు. కాబట్టి చిదగ్ని అంటే పరమాత్మ, పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి శక్తి కాబట్టి అందులోంచి ఉద్భవించింది ఆవిడే. అంతేగాని మామూలు అగ్నిగుండం పెట్టి అందులోంచి మనం ఎన్ని మంత్రాలు చదివినా కుదరదు. అక్కడ అంటే ఏంటి, ఆయన నుంచి వచ్చినటువంటి పరమేశ్వరుడు, పరమేశ్వరు నుంచి వచ్చిన శక్తి ఆవిడే, ఆ రకంగా ఆవిడ ఉద్భవించింది. మరి అక్కడ బయట భండాసురుడు అయితే ఇప్పుడు దేవకార సముచిత అన్నారంటే సరిగ్గా వినలేదు పిల్ల, అడిగేవాళ్ళే ఈ పాటికి. దేవతలందరూ అందులో దూకమన్నారు కదండి, మరి ఇంకా దేవకార సముచిత ఏంటి, వాళ్ళు ఉంటే కదా అసలు అని అడగాలి కదా. మరి లేరు. చివరికి ఎవరు దర్శించారంటే అందులోంచి వచ్చినటువంటి ఆ జగజ్జనని, ఆ మహాతల్లి ఎవరైతే ఉందో ఆవిడ, ఆవిడని యొక్క శక్తి నుంచి మళ్ళీ అందులో భస్మమైపోయినటువంటి దేవతలంతా ఉద్భవించారు వాళ్ళు. కాబట్టి ద్విగుణీకృతమైన శక్తితో వాళ్ళంతా కూడా బయటికి వచ్చారు. సరే బాగుంది, అది కథ. మరి మనం ఇప్పుడు చెప్పుకున్నామే మనందరిలో భండాసురుడు ఉన్నాడని, అందరిలో ఉండేది మనమే భండాసురులో అనుకుంటే పోలే. ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి మనమే, మనలో ఉండే ఆ అసుర గుణాలు ఉన్నాయే, వాటిని పోగొట్టుకుంటే తప్ప. కాబట్టి మనలో కూడా ఏమి అగ్ని రగల్చాలి ఇప్పుడు మనం, ఆ చిదగ్ని హృదయస్థాయిని మహా కూడా చెప్పుకున్నాక ఆవిడ ఎక్కడుందంటే మన యొక్క హృదయస్థానంలో ఉంది అమ్మవారు. అయితే ఆవిడ మన నిన్న కూడా అమ్మ కూడా చెప్పారు నిన్న మొత్తం, ఈసారి ఒకవేళ లేపితే ఆ ఉపనిషత్తు పేరు ఏంటమ్మా, స్కందోపనిషత్తు ఉంటుంది కదా, అది బాగుంటుంది అర్థం చెప్తే నిన్న మొత్తం చెప్పేశారు చక్కగా వివరంగా స్కందోపనిషత్తు. కాబట్టి అక్కడ మన లోపల పేర్కొనేటువంటి అజ్ఞానం అంతా హరిస్తే గానీ ఆ అగ్ని బయటపడదు. ఆ అగ్ని బయటపడాలంటే మనం ఆ అజ్ఞానాన్ని, అదే మనం ఏం చేయాలంటే సాధన అనేటువంటి, ఆ సాధన ఎట్లా చేయాలంటే ఇప్పుడు చెప్పామే, మతించాలి మతించాలి మతించాలి. ఇప్పుడు ఈ బ్రహ్మగారు వారు చేశారు, మనం కూడా చెక్కలు తెచ్చుకుని వాటిని ఏంటంటారండి, అరణి అదే ఏదన్నా కానీ వాటి పేర్లు మనకు తెలియవు. అది గట్టిగా మనకి ఇచ్చారనుకోండి, మన ఇట్లా అంటే రాదు అగ్ని, రాలేదండి అంటే కుదరదు. దాన్ని ఎంత ప్రయత్నం చేస్తే వస్తుందో వారికి తెలుసు. అట్లా మనలో ఉండేటువంటి ఆ అగ్ని, అక్కడ ఆ అగ్ని గుండం ఇదైతే గాని మనలో ఉండే ఈ గుణాలన్నీ అందులోంచి అమ్మవారు ఉద్భవించి ఈ గుణాలన్నీ భస్మమైపోవు. అవి ఆ అగ్నిగుండం రావాలంటే మనం కూడా మదనం చేయాలండి, మదనం. ఒకరోజు కూర్చుని ఓ పావుగంట కూర్చుని ధ్యానం కుదరలేదని లేచిపోయి తర్వాత ఇంకో రోజు కాదు, మరి దీక్ష ఇచ్చిన కొత్తల్లో అయితే బాబూజీ గంట సేపు ధ్యానం చేయాల్సిందే రెండు పూట్ల. అందరూ అదేదో దాన్ని ఆరంభ స్వరత్వం అంటారే, అప్పుడు గిలగిల్లి ఆడిపోతాం దీక్ష ఇచ్చిన దాకా. చేస్తాం కూడా, బాగా చేస్తాం కూడా, తర్వాత రాను రాను. ఇప్పుడు గట్టిగా అమ్మ అడిగి దీక్ష ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఆల్మోస్ట్ 90% ఉంటారు ఈ సభలో మనందరం. గట్టిగా ఎవరు నుంచో పెడతారో భయమే, కానీ పాపం అమ్మ ప్రేమ స్వరూపిణి అనేస్తున్నాం మనం, గ్యాస్ కొట్టేస్తున్నాం. అందుకని ఆవిడ అడగట్లే, ఆ అమ్మ ప్రేమమయ్యి అంటాం. బాబుజీ సభలోకి వస్తున్నారన్నా ఆరాధనలోకి వస్తున్నారన్నా అమ్మ చెప్తారే, ఎవరిని ఏమడుగుతారో అని అట్లా ఉండేదండి. ఇది ఒకటే తక్కువ, ఎందుకంటే ఆ ఈ ఆరాధన అయిపోతే ఇంకా నుంచి చాలా బాగా చేసుకోవాలి. ఆయన అడిగితే మనం సమాధానం అనుకుంటాం. మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టు. ఇప్పుడు అసలు ఆ భయం ఉందా మనకి, అమ్మ ప్రేమ స్వరూపం నిజమే, మన మన నిత్య జీవితంలో కూడా నాన్న కంటే అమ్మ అంటే మనకు చనువు ఎక్కువ, కానీ ఆ చనువుని మనం దాన్ని ఇది చేసుకోకూడదు. చనువు ఇచ్చారు కదా అని మనం దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. చెప్పలేమండి, ఏమో ఒకరోజు బాబుజీ ప్రవేశించి నువ్వు చేసావా అంటే గట్టిగా ఏం చెప్పాల్సి వస్తుందని భయం మనకు ఉండాలి. కాబట్టి ఆ సాధన ఎట్లా చేయాలంటే మథనం చెయ్యాలి. మనకి ఇచ్చినటువంటి లక్ష్యార్థం ఏదైతే ఉందో ఆ లక్ష్యార్థాన్ని మనం బాగా మథనం చేసినప్పుడు అప్పుడు తప్పకుండా మనలో కూడా అటువంటి చిదగ్ని ఆవిడ ఆ అగ్నిగుండం ఇదే అందులో ఉంచి అమ్మవారు అందులో వెలికి వచ్చి మనకు కనపడక్కర్లేదు. మనలో ఉండేటువంటి భవారణ్యం, భవం అనేటువంటి అరణ్యం చూసారా, దాన్ని నశింపజేసేస్తుంది. ఈ అరణ్యంలోనే చిక్కుపడిపోయాం మనం. జన్మ జన్మాశేష పాపారణ్య దవారణ అని మాకు ఉందో లేదో నాకు నాకు నామం తెలియదు, కానీ జన్మ జన్మల నుంచి ఆర్జించినటువంటి పాపాలు ఏవైతే, అశేషమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరణ్యంలాగా మనలో పేరుకుపోయి ఉన్నాయి. అవి మన ఆ యొక్క దీని చేత దహింపబడిపోతాయి. అప్పుడు మనకి జీవన్ముక్తి. ఇందాక ఎవరో చెప్పారు కదా దాసు గారు, జీవన్ముక్తి అంటే దాసు గారు ఏంటండి మనకి ఇంచుమించు బాబు ఎప్పుడు చెప్పేవారు, బతికుండగానే చచ్చిపోవాలి, దేహం ఉండగానే చచ్చిపోవాలి, తర్వాత ఏమొస్తుంది ఏమి రాదు, అస్థికులు పూర్తి అనేవారు. కాబట్టి చచ్చిపోవటం అంటే మనమేంటో మనం తెలుసుకోవటం, అంత ఆ తెలుసుకోవటం అవన్నీ పెద్ద పెద్ద మనం అక్కర్ల. మనకి బాబూజీ ఇచ్చినటువంటి ఆ లక్ష్యార్థాన్ని చక్కగా ఇగో ఈ రకంగా సాధన చేస్తే మనం తప్పకుండా తరిస్తాం అని చెప్తూ ధైర్యం చెప్పడం కోసం చిన్న ఒక 2 నిమిషాలే టైం ఉందనుకుంటాను. చిన్న కథ, కథ కాదండి ఇది జరిగింది. ఒక అతను ఉండేవాడు, ఒక మహానుభావుడు, బాగా సాధన చేసేటువంటి వాడు. ఆయన కొన్నాళ్ళు బాగా సాధన చేయగా చేయగా ఆయనకి ఒక సూక్ష్మ దృష్టి ఆయనలో ఒక విచ్చుకుందిట. సూక్ష్మ అంటే ఏంటి, సూక్ష్మ దృష్టి అంటే సూక్ష్మ ప్రపంచం అంటారే మన చుట్టూ ఉంటుందని, అది ఆయనకి కనపడటం మొదలెట్టిందిట. ఆ సూక్ష్మ ఇది కనపడటం మొదలెట్టేసరికి ఆయనకి ప్రపంచంలో తిరుగుతుంటే అందరి మనుషుల్లోనూ ఎప్పుడైతే సూక్ష్మ దృష్టి వాళ్ళకు వచ్చేసిందో ఆ సూక్ష్మ దీంట్లో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి కొన్ని దుష్ట శక్తులు మంచి శక్తులు అన్నీ ఉంటాయి, అవన్నీ ఆయన కనపడటం మొదలెట్టాయి. ఒక మనిషిని చూడగానే, ప్రతి మనిషిని చూడగానే వాడి చుట్టూ మంచి శక్తులు ఉన్నాయో చెడ్డ శక్తులు ఉన్నాయో కనపడిపోతుంది ఆయనకి. మనకు కనపడుతుందండి, కనపడదు కదా. ఇప్పుడు నా చుట్టూ ఏముందో మీకు కనపడదు, మీ చుట్టూ ఏముందో నాకు కనపడదు, కానీ ఆయన సాధన చేయటం వల్ల ఆయనకి ఆ సూక్ష్మ దృష్టి విచ్చుకుని ఆయనకి ఏ మనిషిని చూసినా వాడి చుట్టూ మంచి ఇది ఉందో లేకపోతే చెడుది ఏదన్నా దుష్టశక్తి ఉందో కనబడిపోతుంది. కొన్నాళ్ళు అయ్యాక తన మీదే తనకి తనదే కనపట్టబోతుంది. తన చుట్టూ ఒక సర్పం అనే ఒక మహాసర్పం అనేటువంటిది ఒకటి అతని చుట్టూ ఒక దుష్టశక్తి తిరుగుతోంది, అది అతనికి కనపడుతోంది. కనపడుతుంటే కొంచెం కంగారు పడిపోయాట. కనపడకపోతే ఇప్పుడు మనకు కూడా దుష్టశక్తులు చాలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం వల్ల రకరకాలుగా ఉంటారు మనుషులు, మానసికంగా లేకపోతే శారీరకంగా అనారోగ్యం బాధపడుతూ ఉంటాం, అదేదో రోగం అనుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే ఇతనికి అది కనపడిందో అప్పుడు అతనికి ఊహో ఇదేదో దుష్టశక్తి, ఈ సర్పం అనేటువంటి దుష్టశక్తి నా దగ్గర ఉంది, దీన్ని నేను ఇచ్చేయాలని చెప్పి దానికి కాస్త పాలు పెట్టి అవన్నీ చేస్తున్నాడు. సర్పం కదా అది, ఒక సర్పం. అందరికీ అర్థం కావట్లేదు ఏమిటి ఇట్లా చేస్తున్నాడు తెచ్చోళ్ళా కానీ. సరే కొన్నాళ్ళు అయ్యాక ఆయన వల్ల కాక దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో, 1 మినిట్ ఎట్లా పోగొట్టుకోవాలో ఆయనకు అర్థం కాక దాన్ని ఒక మంచి సాధకుడి దగ్గరికి వెళ్ళాట, మహాత్ముడి దగ్గరికి వెళ్ళిన ఆయన, అసలు స్వామి నాకు ఇటువంటి కనపడిపోతుంది, నాకు నన్ను ఒక సర్పం దుష్ట శక్తి సర్పరూపంలో నన్ను వెంటాడుతుంది, దానికి ఏం చేయమంటారంటే లలిత సహస్రనామాల్లో ఉండేటువంటి ఒక మంచి మంత్రాన్ని ఇచ్చి దీన్ని చక్కగా సాధన చేయమన్నట్ట. అతను చాలా అంటే ఎంత సాధన చేస్తే అతనికి ఆ దృష్టి వచ్చిందంటే అటువంటివి రావక్కర్లా మనకు అనవసరం కూడా అలా లేనిపోయింది భయపడతాం. చాలా ఎంత సాధన చేశాడంటే ఆయన ఆ నామాన్ని చక్కగా ఆయన ఒక అమ్మవారి ఫోటో అక్కడ పెట్టుకుని దానికి దండ వేసి దానికి గంధంతో కుంకంతో బొట్టు పెట్టి దాని ముందు కూర్చుని సాధన మొదలెట్టాట, మంత్ర జపం మొదలెట్టాట. జపం చేసిన సేపు దూరంగా ఉంది, సర్పం కనపడుతూనే ఉంది ఈయన దగ్గరికి రావట్లా. బహుశా ఆ జపం ఆపితే వచ్చేదేమో దగ్గరికి, ఆయన ఆపల. అట్లా 44 రోజులు ఎంతో ఆయన చేశాక అమ్మవారి యొక్క జరిగింది అండి, ఆ యొక్క ఆయన పెట్టుకున్నటువంటి ఆ పట్టణంలో ఉండేటువంటి అమ్మవారి ఆయన పెట్టినటువంటి ముఖం నుంచి ఆ రూపం స్వరూపం అనేవారు బాబుజీ, ఆ గంధం బొట్టు నుంచి ఒక కిరణం వచ్చి ఆ సర్పాన్ని దగ్ధం చేసిన కూడా ఆయన చూశాడు. అంటే ఆయన కనపడింది కాబట్టి, మనకు కనపడకపోయినప్పటికీ అంత సాధన అట్లా చేసినట్టయితే మనకు కూడా తప్పకుండా మన యొక్క జపం ఫలిస్తుంది, మన యొక్క మన ఈ మనకు వచ్చినటువంటి ఈ జన్మ మనం సార్థకం చేసుకోవచ్చు, అటువంటి శక్తిని మనకి ప్రసాదించమని మనకి నీరసంగా వెనక్కి వెళ్లకుండా అటువంటి చక్క సాధన చేసుకున్న శక్తిని ప్రసాదించమని అమ్మని ప్రార్థిస్తూ జయసోదరు మహారాజ్కి ఏదన్నా పొరపాటు మార్పాటు మాట్లాడుంటే క్షమించండి.
ఇప్పుడు